శ్రీ అంటే గురువు అనుగ్రహం ఉన్నవాళ్ళు అని, ఈ షోడశ కళల గురించి తెలుసున్నవాళ్ళు శ్రీ అని. కానీ మనం అదే మర్చిపోయాం అసలు శ్రీం అంటే ఏంటో. శ్రీ విద్య అంటాం అంటే ఏ విద్య? శ్రీ గురించి చెప్పేటటువంటి విద్య. శ్రీ సూక్తము అంటే దేని గురించి చెప్పేటటువంటి సూక్తం? అది శ్రీ గురించి చెప్పేటటువంటి సూక్తం. ఏంటా శ్రీ అంటే? 16 కళల గురించి చెప్పేటటువంటి సూక్తము. అంచేత ఈ సూక్తం గురించి చెప్తున్నాం. ఎలాగోతే ఓం అంటే నా యొక్క జాగ్రత్తావస్థ, నా యొక్క స్వప్నావస్థ, నా యొక్క సుషుప్తావస్థ అని ఎలా చెప్తున్నాము. శ్రీం అనే మాట ఎప్పుడైతే మనం వాడుతాము, నేను ఈ శరీరాన్ని కాదు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు కాదు, చేతనత్వాన్ని నేను. ఎటువంటి చేతనత్వాన్ని? 16 కళలు కలిగినటువంటి చేతనత్వాన్ని నేను అని గుర్తు చేసుకుంటున్నా ముందు. శ్రీం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? 15 కళలు, పూర్ణిమ నాడు ఉండేటటువంటి శ్రీ కళ, ఇది శ్రీ విద్య అంటే. ఆ 15 కళలకి 15 అక్షరాలు మనం ఉపయోగిస్తాం. క ఏ ఈ ల రి హ స క హ ల రి స క ల రి. ఇది మొత్తం సిలబస్ మంది. ఈ సకల సమర్థ సద్గురు వాణి మీకు అందజేయదలుచుకున్నది, మీకు వివరించదలుచుకున్నది ఇది. ఫస్ట్ క్లాసులో సిలబస్ మొత్తం చెప్పేస్తాం కదా, తర్వాత మెల్లిగా స్టెప్ వైజ్ మనం అర్థం చేసుకుంటాం. కానీ సిలబస్ మీకు అర్థం చెవ్వాలి కనుక ప్రతిరోజు నిద్ర లేవగానే ఒక్కసారి కళ్ళు కూడా తోముకోకుండా, కళ్ళు కూడా తెరవకుండా మంచం మీదే కూర్చుని ఈ మంత్రాన్ని మీరు ఉచ్చారణ చేయండి. ఉచ్చారణ చేయడానికి ముందు ఈ మంత్రం మీలో నాటుకోవాలి. నేను 3 సార్లు ఉచ్చారణ చేస్తాను, ఈ మంత్రాన్ని మీరు స్వీకరించండి. కానీ ఈ మంత్రము నేను చెప్పేదేం కాదు, ఇది ఋషులు చెప్పినటువంటి మంత్రం. టేప్ రికార్డర్ నుంచి సౌండ్ వస్తే టేప్ రికార్డర్కి ఏం తెలుసు ఏ సౌండ్ వస్తుందో? అంచేది గాయత్రి మంత్రం నేను కనిపెట్టింది కాదు, భూర్భోస్వ అనే పదాలు వ్యాహృతులని నేను కనిపెట్టింది కాదు, హ్రీం శ్రీం క్లీం అనేది నేను కనిపెట్టింది కాదు, ఈ షోడశీ విద్య నేను కనిపెట్టింది కాదు. ఒక టేప్ రికార్డర్ నుంచి ఇంకో టేప్ రికార్డర్లోకి రికార్డ్ అవుతుంది. ఇప్పుడు మీరు టేప్ రికార్డరే, నేను టేప్ రికార్డరే. ఈ టేప్ రికార్డర్లో ముందు రికార్డ్ అయింది, మీకు తర్వాత రికార్డ్ అవుతుంది, అంతే తేడా. కానీ ఈ రికార్డ్ అయినటువంటి దాన్ని ఉపయోగించుకోగలిగితే ఎలా మీరు ఉపయోగించుకుంటారు? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. అతను ఎవడతను? సర్వజ్ఞుడు. ఎవడు అతను? సర్వవ్యాపి. ఎవడు అతను? సర్వసమర్థుడైనటువంటి ఆ గురువు యొక్క అనుగ్రహము ఈ శబ్ద తరంగాల ద్వారా మీలోకి ప్రవేశిస్తోంది అనే భావన మీరు చేసుకోండి. కళ్ళు మూసుకుని 2 కర్ణేంద్రియాల నుంచి ఇలా లోపలికి హృదయంలోకి ఈ శబ్ద తరంగాలు దిగుతోన్న భావన మీరు ఉచ్చారణ చేయకండి, నాతో పాటు దింపుకోండి, రికార్డు చేసుకోండి. మీరు ఆన్ చేసి ప్లేన్ ఉప్పితే సౌండ్ బయటకు వస్తుంది, రికార్డ్ అవ్వదు కదా. రికార్డ్ చేయడానికి ఏం చేస్తాం? 2 నొక్కేస్తాం, 2 చెవులు మీరు ఓపెన్గా ఉంచుకోండి, నోరు మూసేసుకోండి, శబ్దోచ్చారణ అసలు చేయకండి. మీకు తెలుసున్న మంత్రమే కానీ దింపుకోండి, అది నా కోరిక. 3 సార్లు నేను ఉచ్చారణ చేస్తాను. నేను ఇప్పటి నుంచి మీరందరూ కూడా ఈ సకల సమర్థ సద్గురువాణి విశ్వవిద్యాలయము స్టూడెంట్సే. ఇంచేత సిలబస్ మీకు అర్థమైంది కనుక ఈ సిలబస్ని ఇది ఉచ్చారణ చేసిన తర్వాత ఫస్ట్ క్లాస్ మనం మొదలు పెడతాం. కళ్ళు మూసుకోండి, నడుము నిటారుగా చేసుకుని 1 నిమిషం సేపు నిశ్చింతగా కూర్చోండి. కళ్ళు మాత్రం మూసేసుకోండి, కళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెరిచి ఉంచకండి. ఎవరు కూడా మంత్రము స్వీకరించకపోయినా పర్వాలేదు, మీరు మాత్రం కళ్ళు తెరిచి ఉంచకండి. ఎవరు కూర్చున్న వాళ్ళు 3 సార్లు మంత్రోచ్చారణం చేస్తున్నప్పుడు మీరు ఉచ్చారణ చేయకండి. మీ 2 చెవుల కర్ణేంద్రియాల ద్వారా మీ హృదయంలోకి శబ్ద తరంగాలు దిగుతోన్న భావన, నాటుకుంటున్న భావన చేసుకోండి. Yeah. Shri Kailahari Hasakahalahari Sakalahari వెతకాల్సిన పని లేదు. ఇక్కడే ఈ క్షణంలోనే మీ ఆప్తినతను అర్థం చేసుకోగలడు. ఆ గురువు ద్వారా మనము నేర్చుకుంటున్నది ఏమిటి అంటే, స్థూల సూక్ష్మ కారణ శరీరాల యొక్క విరాట్ సంబంధము, పిండాండ బ్రహ్మాండ సమన్వయము గాయత్రి మంత్రం ద్వారా, షోడశీ విద్య ద్వారా నేర్చుకుంటున్నాం మనం. ఆ నేర్చుకునేది మనం నిరంతరం మననం చేసుకోవటానికి, ఇప్పుడు మీ హృదయాల్లో నాటుకున్నటువంటి 52 అక్షరాలు ఉన్నటువంటి అనుగ్రహ మాలా మంత్రము ఆధారము, అది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు స్విచ్ నొక్కుంటే ప్రతి వాళ్ళింట్లోనూ టీవీ ఉండొచ్చు, కానీ ఎవరు వాళ్ళ వాళ్ళ టీవీని ఆన్ చేసుకుంటారో వాళ్ళకి ప్రోగ్రామ్స్ వస్తాయి, ఆన్ చేసుకోకపోతే ప్రోగ్రామ్స్ రావు. ఏ స్విచ్ని ఏ టీవీని మనం ఆన్ చేసుకోవాలి, పిండాండం ఈ శరీరాన్ని ఆన్ చేసుకోవాలి. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధన, ఈ శరీరము లేకుండా అసలు ధర్మ సాధనే లేదు. అందుకని ఈ శరీరానికి ఇంత ప్రాముఖ్యత, ఈ శరీరాన్ని ఇంత జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎందుకు అంటే, టీవీలో ఏదో ఒక స్క్రూ పోయిందనుకోండి, ఒక ఛానల్ రావటం లేదనుకోండి, ఆ ఛానల్ వరకు మనకి ఉపయోగపడదు ఆ టీవీ. అలాగే ఈ శరీరాన్ని ఎలా పోషించుకోవాలి మనం, దీన్ని ఎంత జాగ్రత్తగా మనం పోషించుకోవాలో చెప్పేది ఇందాక నేను చెప్పినటువంటి మంత్రము. 24 స్థూల శరీరంలో ఉన్నటువంటి పాయింట్స్, 16 చేతనత్వంలో ఉన్నటువంటి పాయింట్స్ దయచేసి అర్థం చేసుకోవాలి మనం ఈ సిలబస్లో. సిలబస్ ఇంతే, మొత్తం ఆధ్యాత్మిక విద్య యొక్క సిలబస్ మీరు తెలుసుకోవాలి అంటే ఇంతే. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థలో ఉన్నటువంటి 24 ఈ పాయింట్స్, ఈ శరీరంలో ఉన్నటువంటి పాయింట్స్ని చేతనత్వము 16 చేతనత్వముతో యోగము కలుపుట. దీనికి మనం మొదటి అడుగులు ఎలా వేస్తాం, నిద్ర లేచిన దగ్గర నుంచి. నిద్ర పోయేంత వరకు కూడా మీరు సాధకులుగా మారితేనే ఫలితాలు వస్తాయి. ఏ క్షణంలో అయినా లింక్ పోతే రిజల్ట్స్ రావు. నేను కెమిస్ట్రీ లెక్చరర్ అండి, గుంటూరులో. మీరు ఎప్పుడు నన్ను కెమిస్ట్రీ అడిగినా స్విచ్ ఆనే, మీకు ఆ డౌట్ ఎక్కర్లే, నేను ఏదైనా చెప్తూ ఉండొచ్చు. గబుక్కుని మీరు ఏదైనా అడిగారనుకోండి కెమిస్ట్రీ గురించి చెప్పగలుగుతా. అనన్యాశ్చింత ఎంతో మాం ఏదైనా పర్యవాసతే తేషాం నిత్యాభియుక్తానా, నిత్య నిత్యాభియుక్తానా యోగక్షేమం మహామేమి. గురువు, ఇది జగద్గురువు అన్నటువంటి మాటలు, గురువు మీకు రెండు పనులు చేసి పెడతానన్నాడు. మీ యొక్క యోగానికి బాధ్యత నాది అన్నాడు. యోగము అంటే ఏంటి? లేనిది ఇవ్వటం. యోగం కలగజేయటం అంటే ఆ యోగం లేదు కనుక రాలేదనుకుంటాం కదా, యోగం ఉంది కనుక వచ్చింది అనుకుంటాం. అంచేది యోగం అంటే అర్థం ఏంటి? లేనిది ఇచ్చుట, క్షేమము ఉన్నది కాపాడుట. ఈ రెండు చేస్తాడు జగద్గురు ఎప్పుడు? అనన్యాశ్చింత ఎంతో మాం, అనన్యంగా మీరు సాధకులుగా మారితే. అనన్యముగా సాధకులుగా మారటానికి మీ బాధ్యతని మీరు వదిలేసుకోవాలా? తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుద్ధచ. నువ్వు యుద్ధమే చేయొచ్చు అన్నాడు. మామూలు జీవించటానికి ఏముంది? మీరు మహాయుద్ధమే, మహాభారత యుద్ధమే యుద్ధం చేసేయచ్చు. నువ్వు ఎలాగా? సాధకుడిగా, పిండాండ బ్రహ్మాండ సమన్వయం చేసుకుంటూ. ఏంటి చేయాలి పిండాండ బ్రహ్మాండ సమన్వయం అంటే? ఇందాక నేను చెప్పినటువంటి మంత్రము, ఓం భూర్భువస్వ హ్రీం శ్రీం క్లీం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. హ్రీం శ్రీం క్లీం ఓం శ్రీ నిద్ర లేవగానే మీరు మొట్టమొదటి ఉచ్చారణ చేయాల్సిన మంత్రం ఇది. ఇంకేత ఇది నేను ఇవాళ రోజల్లా గుర్తుంచుకుంటాను అని గుర్తు చేసుకోవటం. నిద్ర లేవగానే భగవంతుడు మొహం చూడమని చెప్తూ ఉంటాం మనం, గురువు మొహం చూడమని చెప్తూ ఉంటాం. లేకపోతే ఏమీ లేకపోతే ఏంటి బెస్ట్ తెలుసా? మీరు ఆయుర్వేదంలో చెప్పేది అద్దంలో మీ మొహం మీరు చూసుకోవటం ఐడియల్ అంటారు. ఇంచేత ఇదే ఈ సాధనకి నాంది. అది ఈ పిండాండముతో నేను బ్రహ్మాండాన్ని సమన్వయం చేస్తాను అని గుర్తు చేసుకోవటానికి అర్థం చూసుకోమంటే, మనం అర్థం చూసుకుంటాం, మన మొహం కూడా మనం చూసుకోం. భావన ముఖ్యం సాధనలో ఎప్పుడైనా. ఇంచేత ఈ భావనకి ముందు ఓంకార ఉచ్చారణ మనం నేర్చుకోవాలి. పురుష సూక్తంలో 3 ఏళ్ళు 21 సమిధలను ఉపయోగించుకుని ఈ విరాట్ బ్రహ్మాండం నిర్మించబడినది అని చెప్తూ ఉంటాడు. త్రిసప్త సమిధ కృత ఓంకార ఉచ్చారణ ఈ 3 ఏళ్ళు 21 రకాలుగా చేయాలి మీరు. ఆ ఓంకారంలోనే 3 21 సమిధలను ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి. ఆ 21 సమిధలను ఎలా ఉపయోగించుకుంటాం మనం చూడండి. ఆ సూ మా, ఒక్కొక్క దాంట్లో 7 భాగాలు రావాలి, 7 మాత్రలు రావాలి అని వేద భాషలో చెప్పుకుంటాం. మనం మామూలు భాషలో చెప్పుకోవాలి అంటే 7 గ్యాప్స్ రావాలి. ఆ 7 సార్లు అన్నా అంటే 7 సార్లు నేను లెక్క పెట్టే టైంకి ఆ ఉచ్చారణ చేశా. ఆ ఇలా మీకు వీలు కాబట్టి ఇలా అనుకోండి. అర్థం మీద ఏం చేస్తున్నాను? 7 సార్లు వేళ్ళు ఓపెన్ చేసే టైంకి ఆ ఉచ్చారణ చేశా. ఆ 7, ఊ 7, మా 7. ఇలాగా 3 సార్లు ఓంకార ఉచ్చారణ చేస్తాను, తర్వాత మీరు కూడా చేయండి. ఓంకార ఉచ్చారణ చేసే విధానం అది. ఇంచేత ఇందాక నేను చెప్పాను కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల సమన్వయం కావాలి మనకి. సమన్వయం చేయడానికి ఈ ఉచ్చారణ మీకు క్రమక్రమంగా ఎలా హెల్ప్ చేస్తుందో మిగతా క్లాసులో చెప్పుకుంటూ వస్తానని. ముందు ఇది అలవాటు చేసుకోండి. మీరు ఎప్పుడు ఓంకారం నిద్ర లేవగానే ఓంకార ఉచ్చారణ ఇలా చేయండి. ముందు గాలి పీల్చుకోండి. ముందు చూడండి ఒకసారి, తర్వాత మీరు చేద్దరు. కానీ ఎక్కడైనా అనుమానం ఉంటే జాగ్రత్తగా నివృత్తి చేసుకోండి. ముందు గాలి పీల్చుకుంటున్నాం, నిద్ర లేచాను, మనసు మీద కూర్చున్న పళ్ళు తోముకోక్కర్లేదు, కుసలు కడుక్కోక్కర్లేదు, ఏమీ చేసుకోక్కర్లేదు. ఇలాగా మూడు సార్లు ఉచ్చారణ చేద్దాం మనం. అర్థమైంది కదా? గాలి పీల్చుకోండి. మళ్ళీ గాలి పీల్చుకోండి లోతుగా. ఇక్కడ ఇంకొకటి కలుపుకోండి. అని మీరు అంటున్నప్పుడు పళ్ళు బిగించండి. పై పళ్ళు కింద పళ్ళు ఎప్పుడైతే మొక్క పడతాయో, ద్విజ పంక్తి ద్వయోద్గల అని లలితా సహస్రనామంలో ఒక మంత్రం ఉంది. ఆ మంత్రమే యాక్టివేట్ అవుతుంది శరీరంలో. ఎలా యాక్టివేట్ అవుతుంది అన్నది తర్వాత చూద్దాం. మనం స్విచ్ నొక్కుంటే చాలు ముందు. అంచేత ఆ ఊ మామూలుగానే అంటాం. అంటున్నప్పుడు పెదవులతో పాటు పళ్ళను కూడా నొక్కటానికి ట్రై చేయండి, వీలైనంత గట్టిగా. గాలి పీల్చుకోండి. ఇంకొకసారి చేద్దాం. ఈ పళ్ళు బిగించటం చాలా ఇంపార్టెంట్. గాలి పీల్చుకోండి మళ్ళా. యోగ విద్య అంతేనే పిండాండ బ్రహ్మాండ సమన్వయం. ఈ యోగ విద్య మర్చిపోయాం మనం. జగద్గురువు శ్రీకృష్ణుడు మనం అనేక యోగాలు, యోగాసనాన్ని కూడా యోగం అంటాం, మంత్రాన్ని కూడా యోగం అంటాం, యజ్ఞాన్ని కూడా యోగం అంటాం, జపం చేయటాన్ని కూడా యోగం అంటాం. కానీ మన ఋషులు చెప్పినటువంటి యోగం ఇది ఏది కాదు. ఏంటి అధారిటీ? శ్రీకృష్ణుడు కూడా ఏదైనా చెప్పవలసి వస్తే ఇది నేను చెప్తున్నాను అనేవాడు కాదు. ఋషులు ఇలా చెప్పారు, కవులు ఇలా చెప్పారు, మంత్రద్రష్ట ఋషులు ఇలా చెప్పారంట. మన ఇష్టం వచ్చినట్టు చెప్పడానికి హక్కు లేదు. గ్రావిటేషన్ థియరీ సైన్స్లో చెప్పాలంటే న్యూటన్ ఏం చెప్పాడో చెప్పాలి. థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పాలి అంటే ఐన్స్టీన్ ఏం చెప్పాడో చెప్పాలి. యాటమిక్ స్ట్రక్చర్ గురించి చెప్పాలి అంటే బోర్స్ ఏం చెప్పాడో, డాల్టన్ ఏం చెప్పాడు. ఆ మహాత్ముల పేర్లు వాళ్ళు ఏం చెప్పారో అది చెప్పాలి తప్ప మనం సొంతంగా నేను థియరీ చెప్తున్నాను అంటానికి శాస్త్రంలో వీలు లేదు. యోగము కూడా ఒకటే యోగం ఉంది పూర్వకాలంలో. సకాలే నమహత యోగము నష్టపరణ తప్ప కాలచక్రంలో ఆ యోగము మర్చిపోయి రకరకాల దాన్ని సైడ్ ట్రాక్ అయిపోయి మిగతా యోగాల జోలికి వెళ్ళాము. మిగతా యోగాల జోలికి ఎప్పుడైతే వెళ్ళామో ఆ అనంతమైనటువంటి ఫలితాలు మనకి రావుతున్నాయి. ఋషులు చెప్పినది 100% కరెక్ట్ అయి ఉండాలి. ఇచ్చేత ఋషులు సత్యవాక్కులు. వాళ్ళ నేచర్ అదే. అసలు అతిశయోక్తి చెప్పడం అలవాట్లేదు వాళ్ళకి, అబద్ధాలు చెప్పడం అసలు అలవాట్లేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా నోటితో అంటే అది జరిగి తీరాలి. అది ఋషి యొక్క అమోఘత్వం, వాక్కు యొక్క అమోఘత్వం. వాళ్ళు లలితా సహస్రనామం గురించి ఏం చెప్తారు? ఆకలిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి దాహం నీళ్లు ఇస్తే సరిపోవడం కాదు వాళ్ళు చెప్పేది. ఎడారిలో కోట్ల కోట్ల మంది దాహార్థులై ఉంటే ప్రతి ఒక్కడికి కూడా మీరు ఒక్కొక్కడికి ఒక్కొక్క బావి చెప్పిన కోట్ల బావులు తగ్గితే ఎంత పుణ్యం వస్తుందో, అంత పుణ్యం వస్తుందని చెప్పి చివరికి మాకు చేత కాక నేను చెప్పలేని అంత గొప్పదో అంటారు. అంత గొప్పదైనటువంటి ఆ యోగ విద్యను మనం రకరకాలుగా దృష్టి పట్టించాం. ఎందుకు పట్టించాం అంటే శాస్త్రాల జోలికి మనం వెళ్ళాం. మన భారతీయ సాంప్రదాయంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి పెద్ద బాధ అది. ఒరిజినల్ టెక్స్ట్ బుక్ ఎవరు తీయడు. హిట్లర్ పెట్రోల్ యాటమ్ బాంబు అథర్వవేదం నుంచి తెలుసుకోవటానికి భారతదేశం నుంచి కొంతమంది వేద విద్యని తీసుకు వెళ్ళాడు. దాని ద్వారానే ఏరోప్లేన్స్ అవి కనిపెట్టబడ్డాయి అంటాం మనం. క్యాన్సర్కి ముందు వేదాల్లోనే ఉంది అని చాలా ఆర్టికల్స్ చదివాను నేను. కానీ మరి వేదాలలో ఉంటే మరి ఎందుకు ఆ ముందు మీరు కనిపెట్టడం లేదు? కష్టపడటం మనకు ఇష్టం లేదు. ఎవడైనా కష్టపడి కనిపెడితే మా వేదాల్లో ఉంది. విమానాలా మా వేదాలు త్రేతాయుధంలోనే ఉన్నాయి. పుష్కర విమానం ఉండేది మాకు నిజమే. మరి నువ్వు ఎందుకు కనిపెట్టావు? మన సాంప్రదాయంలో ఉన్నటువంటి లోటు అది. కష్టపడటానికి ఒప్పుకో మనం. అలాగే యోగ విద్యల గురించి కూడా స్పష్టమైనటువంటి అవగాహన భగవద్గీతలోనే ఉన్నా. భగవద్గీతను మనం ఎప్పుడైనా చదివితేగా, అధ్యయనం చేస్తేగా, అధ్యయనం చేయం మనం. ఏం చెప్తాడు అందులో? ఇమం వివస్వతే యోగం ప్రోక్తవామహమవ్యయం. ఈ యోగ విద్యను నేను మొట్టమొదట సూర్యుడికి చెప్పాను అంటాడు. రామాయణం మొత్తము కూడా సూర్యవంశపు రాజు చరిత్రలే, అంటే సూర్యోపాసకుల చరిత్రలే. యోగము అంటే సూర్యోపాసనే. సూర్యుడి దగ్గర నుంచి మీకు వస్తుంది, ఇంకో చోట నుంచి రాదు యోగ విద్య. రామాయణంలో రావణాసురుడు ముందు నుంచుంటాడు రాముడు యుద్ధానికి. గాభరా పడతాడు రావణాసురుడి యొక్క పర్సనాలిటీని చూసి. రావణాసురుడే రాముడే హనుమంతుడు కన్ఫ్యూజ్ అవుతాడట. సీతను వెతకడానికి వెళ్తాడు హనుమంతుడు. సీతను వెతకడానికి వెళ్ళి ఆ లంకా నగర వైభవాన్ని చూసి ఈ రాముడి దగ్గర సర్వీస్ చేయటం బదులు పార్టీ అలా గెలిపేసి రావణాసురుడికి సర్వీస్ చేస్తే ఎంతో లాభం కదా అని ఒక్క సెకండ్ అనుకుంటాడట. ఆ వైభవం అనాల్చింది, ఆ లంకా నగర వైభవం రాముడికి అనిపించింది. ఎలా యుద్ధంతో గెలవటం అన్నప్పుడు అగస్త్యుడు వస్తాడు. వచ్చి ఏం చెప్తాడు అక్కడ? ఆదిత్య హృదయాన్ని చెప్తాడు. సూర్యుడు, మీరు ఏదైనా సాధించదలుచుకుంటే ఈ ప్రపంచంలో మన జీవితం, మనం జీవించి ఉండటానికి కారణం సూర్యుడే. సైంటిస్టులే చెప్తున్న ఋషుల వరకు వెళ్ళక్కర్లే మనం. ఒక 5-6 రోజులు విపరీతంగా వర్షం కురిసి మేఘాలు వస్తే ఎంత అల్లల్లాడిపోతాం మనం సూర్యుడిని చూడక. ఈ సూర్యుడు మహాభారతంలోనే కనిపిస్తాడు. పంచపాండవులు మహాభారతానికి మూల స్తంభమైనటువంటి పంచపాండవులు ఎలా పుట్టారు? దూర్వాసుడు సూర్యమంత్రాన్ని ఇస్తాడు కుంతీదేవికి. కర్ణుడు ఒక్కడే సూర్యపుత్రుడు కాదు, మిగతా వాళ్ళు సూర్యపుత్రుడే. ఆ సూర్యమంత్రం ద్వారా వచ్చిన వాళ్ళే. ద్రౌపదికి అక్షయ పాత్ర ఇస్తాడు. ఆ అక్షయ పాత్ర ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి దగ్గర నుంచే. శమంతకం ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యుడి దగ్గర నుంచే. ఎక్కడ ఏది వచ్చినా భారతీయ ఋషి సాంప్రదాయంలో ప్రతిదీ సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది. ఆ సవితా శక్తి దగ్గర నుంచి వచ్చింది. మన యొక్క 24 శక్తులు ఇందాక గాయత్రి మంత్రంలో చెప్పుకున్నారు కూడా, అభిదేవత ఎవరు? సూర్యుడే. ఆ యోగాన్ని వదిలేసి మనం ప్రభుత్వాన్ని వెళ్ళిపోతున్నాం. ఏదేదో యోగాన్ని వెళ్ళిపోతున్నాం. బేసిస్ ఫండమెంటల్స్ని వదిలేసి మీరు ఎక్కడికో వెళ్ళిపోతే ఫలితాలు ఎలా వస్తాయో దాన్ని సవరించుకోవాలి మనం. అంచేత ఆ సూర్యుడి యొక్క జ్ఞానాన్ని, ఆ సూర్యుడు నుంచి వచ్చేటటువంటి యోగాన్ని డైరెక్ట్గా పట్టుకునేటటువంటి సామర్థ్యము మనకి ఇంకా రాలేదు. దివి సూర్య సహస్రశః విశ్వరూప దర్శనం అర్జునుడు అడుగుతాడు నాకు ఒకసారి చూపించమని. చూపించమని అడగడు. కరెక్షన్, నాకు చూసే అర్హత ఉంది అనుకుంటే డైరెక్ట్గా గురువుని మనం ఏది డిమాండ్ చేయను. నేను నాకు ఆ సత్తా ఉంది, నాకు ఆ సామర్థ్యం ఉంది, నీ యొక్క విశ్వరూపాన్ని నేను చూడగలను అని నువ్వు నాకు అనుకుంటే చెప్పండి, సరే నేను ఇస్తానులే, దివ్యం దదామి తేజక్షు, నీకు ఆ దివ్యమైనటువంటి చూపు ఇస్తున్నాను నేను, ఆ దివ్యమైనటువంటి చూపు నేను ఇస్తున్నాను కనుక నువ్వు చూడగలుగుతా అంటే ఏం కనిపిస్తుంది అక్కడ? దివి సూర్య సహస్రశ, ఒకేసారి 1000 సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి కనిపించింది. అంచేత డైరెక్ట్గా మీరు సూర్యుడిని చూడలేరు, డైరెక్ట్గా సూర్యయోగంలోకి మీరు ప్రవేశించలేరు. మరి ఎలా ప్రవేశించాలి? సూర్యుడి నుంచి శక్తిని గ్రహించేటటువంటి నవగ్రహాల ద్వారా. మన శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి, గ్రహాలు. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి 9 రకాలైనటువంటి కిరణాలను టెక్నికల్గా 7 రంగుల కిరణాలే వస్తాయి, 7 కిరణాలే. ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ రథంలో కూడా తూర్పు దిశలో సప్తాశ్వరథం ఆరుడం, ఆ 7 కిరణాలే అక్కడ చూపించబడి ఉన్నాయి. 7 గ్రహాలు, 7 వారాలు. నిత్య జీవితంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మనం మర్చిపోయాం, ఆ 7 వారాలు అవే. కానీ ఈ 7 వారాలను ఇంకో రెండింటితో మీరు కలుపుకోవాలి. నవగ్రహాలు అంటే కుండలిని శక్తితో కలుపుకోవాలి. ఆ కుండలిని శక్తికి ప్రతీక రాహువు కేతు. సాధారణంగా మనకి బుర్రలోకి ఎలాగ చూపించబడింది అంటే రాహువు కేతువు చాలా ప్రమాదకరమైనటువంటి గ్రహాలు అని. కుండలిని శక్తి కూడా ప్రమాదమే, ఎలక్ట్రిసిటీ కూడా ప్రమాదమే, ఇది ప్రమాదమే, చేపెడితే టక్ అని కొడుతుంది, కానీ ఉపయోగించుకుంటున్నావా లేదా? అలాగే సూర్యుడు నుంచి వచ్చేటటువంటి 7 కిరణాలను 7 గ్రహాల ద్వారా ప్లస్ కుండలిని శక్తికి పనికొచ్చేటటువంటి రాహువు కేతువు గ్రహాల ద్వారా నవగ్రహాల ద్వారా మనము ఉపయోగించుకోవాలి. ఈ నవగ్రహాలు మనకి మన యోగ విద్యలో దిశను తెలియజేస్తాయి. ఇప్పుడు మనకి దిశలు మర్చిపోయాం, గ్రహాలని మర్చిపోయాం. తూర్పు అంటే ఏదో అతి కష్టమైన మనకి తెలుస్తుంది తప్ప మిగతా దిశలు ఎక్కడున్నాయంటే మనకి తెలియదు. నైరుతి వాయువ్యం అని అంటే మా స్టూడెంట్స్లో చాలామందికి తెలియదు, మీలో కూడా చాలామందికి తెలియదని అనుకుంటా. కానీ అది అంటల్లో మీ మీద నిందారోపణ చేయటం కాదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంత అందంగా ఉంది. దిశారహిత జీవితము దిశారహితంగానే ఉంటుంది, దిక్కుతోచంగానే ఉన్నాం మనం. వచ్చేదంటే అసలు దిక్కులో తెలియవు ఎక్కడున్నాయో ఏ దిక్కు, అది ముందు మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటూ ఈ యోగ విద్యలో మొదటి లెసన్లో నవగ్రహాల ద్వారా ఏ ఏ శక్తులను మన శరీరంలోకి ప్రతిరోజు మనం తీసుకుంటున్నాము మనకి తెలియదు ఇప్పుడు. అంతే సైన్స్ అంటే కొత్తది ఏం కనిపెట్టాం మనం, ఉన్నది అర్థం చేసుకుంటాం. గురుత్వాకర్షణ శక్తి గురించి చెప్తాం, ఎలక్ట్రిసిటీ గురించి చెప్తాం, సైన్స్లో కాంతి గురించి చెప్తాం, హీట్ గురించి చెప్తాం, ఇవంతా కొత్తవా? ఇవంతా మీ అందరికీ తెలుసు. కానీ సైన్స్ చదివిన వాడికి చదవని వాడికి ఏంటి తేడా అంటే, సైన్స్ చదివిన వాడు మీకు తెలిసిన వాటన్నిటినీ కూడా క్రమ పద్ధతిలో ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటాడు, మనము తెలియకుండా ఉపయోగించుకుంటూ ఉంటాం. ఇప్పుడు మనకి ఆ నవగ్రహాల శక్తి ద్వారానే ఈ శరీరం ఉన్నది, ఆ దిశల ద్వారానే అంతా మనం చేస్తున్నాం. కానీ ఏ దిశ నుంచి ఏ గ్రహము నుంచి మన శరీరంలోకి ఏ శక్తి వెళ్తుందో తెలియదు కనుక ఇది చెయ్యాలి అంటే, దిక్కులు తెలియాలి అంటే మన ఉద్దేశం ఏంటి? యోగ విద్య ద్వారా సూర్యుడిని ఆహ్వానించుకోవటం, సూర్యుడితో సంబంధం స్థాపించుకోవటం. అంచేత చేతులు పైకెత్తి మన హృదయంలో సూర్యుడిని ఆహ్వానం చేసుకుంటాం. ఓం సూర్యాయ నమః. సూర్యుడిని హృదయంలోకి దింపుకుందాం మనం. ఎప్పుడైతే సూర్యుడు హృదయంలోకి దిగుతాడో జీవితంలో దిక్కులు ఏర్పడతాయి. ఈశాన్యం నుంచి మొదలెడతాం, ఈశాన్యంలోకి వెళ్ళిపోతే మంచిదే, వెళ్ళిపోవాలి. ప్రదక్షిణ వాళ్ళకి అలవాటు అవుతాయి. మీ ఇంట్లో మీ పడగదిలో కూడా మీరు ఇదే కార్యక్రమం చేసుకోండి. సూర్యాయ నమః, సూర్యుడిని మీరు ఆవాహన చేసుకున్నారు హృదయంలో. ఆవాహన చేసుకున్నాక ఈశాన్యం వైపు వెళ్తాం మనం. ఈశాన్యం వైపు బుధగ్రహం యొక్క అధిపతి ఉంటాడు, బుధగ్రహం యొక్క కిరణాలు వస్తూ ఉంటాయి. ఈ బుధగ్రహం యొక్క కిరణాలు మన శరీరంలో ఉన్నటువంటి 7 గణాలకు అధిపతి. అందుకే గణాధిపతి అంటాం అండి. మన శరీరంలో 7 గణాలు ఉన్నాయి ఆయుర్వేద ప్రకారం. దాని డీటెయిల్స్లోకి మనం వెళ్తే అలా సిలబస్ పెరుగుతూ పోతుంది. అంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా దాని వెనకాతల సైన్స్ అర్థం అవడానికి చెప్తున్నాను. మన శరీరంలో ఉన్నటువంటి 7 గణాలకు అధిపతి కనుక, ఈ 7 గణాలు సవ్యంగా ఉంటే ఏ విఘ్నము రాదు మీకు. అందువల్ల విఘ్న నాయకుడు అంటాం గణాధిపతిని. అంచేత ఈశాన్యం వైపు తిరిగి మనము ఓం బుధాయ నమః, ఓం గణాధిపతయే నమః. మళ్ళీ నాతో పాటు అనండి, ఓం బుధాయ నమః, ఓం గణాధిపతయే నమః. అక్కడి నుంచి మెల్లిగా తూర్పు వైపు నడవండి ప్రదక్షిణ గదిలో. మీరు అటు తిరిగిపోతే అటు తిరిగిపోండి, ఆయనతో పాటు ఈజీ మీకు. అటు తిరిగిపోండి, ఏం పర్వాలే. తూర్పుకి వెళ్ళాం. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఆధ్యాత్మిక సాధన, మీ జీవితానికి ఉపయోగపడే సాధన నేర్చుకుంటున్నాం మనం. ఈశాన్య దిశలో బుద్ధి, గాయత్రి మంత్రం ఏంటి, ధియో యోనః ప్రచోదయాత్, బుద్ధిని ప్రచోదన చేసేటటువంటి మంత్రము. బుద్ధుణ్ణి ప్రార్థన చేసాం. బుద్ధి ధీ శక్తి. బుద్ధి ఎంత ఉంటే బాగుంటుంది, అంతుందా? ఎంత బుద్ధి ఉంటే అంత బాగుంటుంది. అంచేత వాస్తు శాస్త్రంలో ఏం చెప్తాం మనం, ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిదంటాం. ఎంత బుద్ధి ఉంటే అంత మంచిది కదా. అంచేత ఋషులు ఏర్పాటు చేసినటువంటి నియమాలు కూడా ఆ శాస్త్రీయత మీకు అర్థమవుతుంది సాధనని చేస్తూ ఉంటే. తూర్పు దిశ, శుక్రగ్రహం అధిపతి ఇక్కడ. ఓం శుక్రాయ నమః. శుక్రుడు అంటే బీజము. ఈ బీజము ఎంత ఎక్కువ స్థలం ఉంటే అంత బాగా అభివృద్ధి చెందుతుంది. తల్లి గర్భంలో ఉన్నటువంటి బీజము కూడా ఎంత విశాలంగా జాగా ఉంటే అంత బాగా పెరుగుతుంది. కనుక మన వాస్తులో కూడా ఏం చెప్తాం, తూర్పు ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిది. ఇంచేత గ్రోయింగ్, గ్రోత్ ఈ తూర్పు దిశ ద్వారా, శుక్రగ్రహం ద్వారా కంట్రోల్ అవుతుంది. కనుక ఈ గ్రోత్ మన చేతిలో లేదు. విత్తనం నాటే మనం, నీళ్లు పోస్తాం, సూర్యకిరణాలు తగులుతూ ఉంటాయి. కానీ ఆ అభివృద్ధి చెందేదేంటి, విత్తనం బట్టి అభివృద్ధి చెందుతుంది తప్ప మన ఇష్టానుసారం అభివృద్ధి చెందదు. దేవతలు ఎలాంటి బీజాన్ని వృద్ధి చెందిస్తారో అలాంటి బీజము వృద్ధి చెందుతుంది. కనుక ఈ దిశను ఓం దేవాధిపతయే నమః. ఇప్పుడు రెండు కలిపి చెప్తాను. ఓం శుక్రాయ నమః, ఓం దేవాధిపతయే నమః. అక్కడి నుంచి బయలుదేరి ఆగ్నేయానికి రండి. ఈ దిక్కు చాలా ముఖ్యమైనటువంటి దిక్కు. షిర్ది సాయి యొక్క ధ్వని కానివ్వండి, గురుదేవుడు ప్రజ్వలింపజేసినటువంటి అఖండ జ్యోతి కానివ్వండి, మీరు మీ ఇళ్లలో ప్రజ్వలింపజేసేటటువంటి అగ్ని కానివ్వండి, ఆగ్నేయ దిశ, అగ్ని యొక్క దిశ. కానీ అగ్ని యొక్క అసలైన రహస్యం మర్చిపోయాం మనం. వేదాలు అధ్యయనం చేయాలి అంటే, ఇందాక మనం అనుకున్నాం కదా అంతా వేదాల్లో ఉంది, కానీ వేదాల్లో ఉన్నది మనకు అర్థం కావటం లేదు. ఎందుకు అంటే వేదాది సూక్తము మనం మర్చిపోయాం. వేదములో, ఋగ్వేదంలో మొట్టమొదట ఉండేటటువంటి సూక్తము, వేదము యొక్క ఆది సూక్తము అగ్ని సూక్తము. ఆ అగ్ని ఈ దిశలో ఉంటుంది. దానికి అధిపతివుడు చంద్రుడు. ఈ దిశకి అధిపతి చంద్రుడు, మన మనస్సు. ఈనాడు మన మనస్సు ఎలా ఉంది, డబ్బుకి బానిస అయిపోయింది, కోరికలకు బానిస అయిపోయింది. కానీ అగ్ని అంటే వేదాలలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, అగ్రే నయతి ఇది అగ్ని, ముందు నుంచుని మనల్ని నడిపించేది. మనల్ని నడిపించేది ప్రస్తుతం ఏంటి, కోరికలు. కానీ వేదాలు ఏం కోరుకుంటున్నాయి అంటే, కోరికలకి మీరు బానిసలు కాకండి, ఆదర్శానికి బానిసలు కండి. ఆదర్శం మీ ముందు ఉంది. ఆ ఆదర్శం ఏ పథంలో అయితే మిమ్మల్ని నడిపిస్తుందో ఆ పథంలో మీరు నడవండి. మనం ఇప్పుడు ఆదర్శాలను మర్చిపోయాము. ఆదర్శాలను ఎప్పుడైతే మర్చిపోయామో అగ్ని కూడా పనిచేయటం మానేస్తుంది. నిజమైనటువంటి అగ్ని ఆదర్శమే. ఆ ఆదర్శాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇదంతా కూడా అగ్ని సూక్తం మనం తర్వాత క్లాసులో చదివినప్పుడు చదువుకుందాం. కానీ ఈ మూడు దిశలకు నేను ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను అంటే, ఈ వాస్తు కానీ ఋషులు చెప్పినటువంటిది ప్రతిదీ కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఆ విజ్ఞానాన్ని కనుక మళ్ళీ మనం తిరిగి మన జీవితాల్లో తెచ్చుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కనుక ఆగ్నేయ దిశలో చంద్రుడికి నమస్కారం చేస్తూ ఓం చంద్రాయ నమః, ఓం తేజోధిపతయే నమః. దక్షిణానికి రండి. ఇక్కడ మన జీవితాన్ని ఒక ప్రదక్షిణ ద్వారా కలుపుకుంటున్నాం. నిద్ర లేచాం, ఏం చేస్తున్నాం, చుట్టూ తిరుగుతున్నాం ఇలాగా. అంటే మనం కంచె వేసుకుంటున్నాం. ఏమని కంచె వేసుకున్నాం? బుద్ధిని ఉపయోగిస్తాను, బుద్ధి ద్వారా సక్రమమైనటువంటి బీజాలను నాటుకుంటాను. సక్రమమైనటువంటి బీజాలు ఎలా ఉండాలి? ఆదర్శోచితమైనటువంటిగా ఉండాలి. నిజమే, బుద్ధి ఉంది, సక్రమమైనటువంటి బీజం అంటే ఆలోచన వేశాను, ఆదర్శం ఉంది. కానీ పనిముట్లు లేకపోతే జన్మభూమి కార్యక్రమం అంటూ మొదలెట్టాం, కానీ దానికి కావాల్సినటువంటి గుణపాలు లేవు, పారలు లేవు, ఏం చేస్తారు మీరు? పనిముట్లు కావాలి. కుజుడు దక్షిణ దిశలో ఉన్నటువంటి గ్రహము, కుజుడు అంగారకుడు, పనిముట్లకి అధిపతి, ప్రేతాధిపతి. ప్రేతాధిపతి అంటే పనిముట్లు.
కుజాయ నమః,
అటు నుంచి నైరుతికి రండి. ఇక్కడ మొట్టమొదటిసారి కుండలిని శక్తిని ఉపయోగించుకుంటాం మనం. ఎప్పుడు ఎక్కడ ఉపయోగించుకోవాలో చూడండి. నచ్చితే కుండలిని జాగ్రత్త అయిపోవాలి మాస్టర్ అని చాలామంది అడుగుతారు. ఇంత అవుతే బుద్ధితో ద్వారా, సక్రమమైన ఆలోచన ద్వారా, ఆదర్శం వైపు పనిముట్లతో మీరు రెడీగా ఉంటే అప్పుడు కుండలిని జాగరణ యొక్క మొదటి మెట్టుకు వస్తాం.
ఓం రాహవే నమః, ఓం రక్షోధిపతయే నమః.
మళ్ళీ చెప్తున్నాను ఈ రెండు మంత్రాలు.
ఓం రాహవే నమః, ఓం రక్షోధిపతయే నమః.
అక్కడ నుంచి పశ్చిమానికి వస్తాం. చాలా ప్రముఖమైనటువంటి దిశ ఇది. ఈనాడు ప్రకృతిలో జరుగుతున్నటువంటి దిశ కూడా ఇదే. ప్రాక్ పశ్చిమాల కలయిక, ఈస్ట్ అండ్ వెస్ట్ రెండింటి యొక్క కలయికి ప్రయత్నం చేస్తున్నాం మనం. ఎలా, ఏమిటి? మీరు ఈ సాధన విధానాన్ని మాత్రం దయచేసి మర్చిపోకండి. ఉత్తిని నోట్తో అనిస్తే లాభంలే. బుద్ధి ద్వారా సక్రమమైనటువంటి ఆలోచనను ఆదర్శముతో కలిపి దానికి తగిన పనిముట్లను ఏర్పాటు చేసుకుని శక్తిని పెంచుకుందాం. కుండలిని ఆన్ చేసాం, చేస్తే తొందరపడిపోతే ఎట్ట? లాభం లేదు. శనేశ్చరాయ, మీరు అనుకున్నటువంటి ప్రోగ్రామ్ ఒకరోజు రెండు రోజుల్లో జరిగేది కాదు. ఆత్మజ్ఞానం అనేది ఒక్కొక్కసారి కొన్ని జన్మలు పడుతుంది. శనేశ్చరాయ నమః, మెల్లిమెల్లిగా నడుస్తాను నేను, ఏమీ తొందరపడను అనేటటువంటి నిర్ణయం.
ఓం శనేశ్చరాయ నమః, ఓం జలాధిపతయే నమః.
ఈ దిశ మంత్రాలు మళ్ళా చెప్తున్నాను.
ఓం శనేశ్చరాయ నమః, ఓం జలాధిపతయే నమః.
వాయుమే కుండలిని జాగరణలో శ్వాస చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ప్రాణశక్తి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అది కేతువు గ్రహం చేస్తుంది. కేతువు అన్నా కేతనము అన్నా ఇల్లు అని అర్థం, శరీరం అని అర్థం. ఈ శరీరాన్ని ఉపయోగించుకునే ఏదైనా చేయగలం. ఈ శరీరం లేకపోతే ఏం చేయలేమని గుర్తుంచుకుంటూ
ఓం కేతవే నమః.
కానీ శరీరం ఉండి అందులో ప్రాణం లేకపోతే ఏం లాభం? ఇచ్చేది ఆ దిశకు అధిపతి
ఓం ప్రాణాధిపతయే నమః.
మళ్ళీ చెప్తున్నాను అక్కడ
ఓం కేతవే నమః ఓం ప్రాణాధిపతయే నమః.
ఇంతవరకు వచ్చాక కానీ గురువు ప్రవేశించడు డ్రామాలో. మనం ఇమీడియట్గా గురువు కావాలంటాం. ఉత్తర దిశలో రాహు కేతు ద్వారా కుండలిని జాగరణ చేసుకున్నాక అప్పుడు కానీ గురువు మీకు ఉపయోగపడ్డ వచ్చిన ఎలాను ముందు బ్యాక్గ్రౌండ్ రావాలి కదా మనకి. ఈ దిశలో
ఓం గురవే నమః ఓం ధనాధిపతయే నమః.
గురువు ఉండగా ధనం వస్తే లాభం తప్ప, లాభం ఇప్పుడున్న ధనమే. అన్ని రకాల సుఖాలు మనకి ఇప్పుడు లభించడానికి ఉన్నాయి, ఎవడు సుఖంగా లేడు. ఎండాకాలంలో ఏసీలు ఉన్నాయి, వర్షాకాలంలో గొడుగులు ఉంటాయి, కాంక్రీట్ రూఫ్స్ ఉన్నాయి, చలికాలంలో హీటర్స్ ఉన్నాయి, అన్ని రకాల ధనాలు సంపదలు మీకు ఉన్నాయి. కానీ ఎవడైనా నిజంగా ఆనందంగా ఉన్నాడా అంటే ఎవడో ఆనందంగా లేడు. ఎలా ఉంటాడు? గురువు అనుగ్రహం కావాలి కనుక. ఇది ఈ నవగ్రహాల యొక్క అర్థం. ఎక్కడో ఏవో గ్రహాలు అనుకోకండి, మీ శరీరంలోకి ఈ ఎనిమిది దిక్కుల నుంచి గ్రహాల యొక్క అనుగ్రహం వర్షిస్తోంది. పైనుంచి సూర్యుడు, చుట్టూరా ఇవి ఏడు ఎనిమిది. ఇది కాక చివరిది భూమి. ఈ భూమి మీద కదా నుంచుని మనం అంతా చేస్తున్నాం. అంచేత ఆ గురువు కట్టివైపు దండం పెట్టుకున్నాక భూమికి నమస్కారం చేస్తాం.
ఓం పృథ్వీత్రయాధృతాలోక దేవి త్వం విష్ణుధాధృత త్వం చ ధారయ మాం దేవి పవిత్రం కురు చాసనం.
గురుపాదుకొస్తాయి. ఇది ప్రదక్షిణ. ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇంత టైం పట్టింది, కానీ మీరు రోజు చేసుకోవడానికి 2 నిమిషాలు చాలు. ఏం చేస్తామో మళ్ళీ నేను చెప్తాను చూడండి. కరెక్ట్గా 2 నిమిషాల్లో అయిపోతుంది. నిద్ర లేచి దగ్గర నుంచి ఈ కార్యక్రమం అంటే ఏంటి? మనల్ని మనం అనుగ్రహముతో చుట్టుకుంటున్నాం. మన జీవితంలో మన జాతక చక్రంలో గ్రహాలు ఎలా ఉన్నా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీకు ఈ గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. అంటే ఆ స్విచ్ మీరు నొక్కున్నారు కనుక, అంతకంటే ఇంకేం లే. ఇంకేత ఏం చేసుకున్నాము ఇక్కడ? అనుగ్రహ మాల మంత్రం ఒకసారి ఉచ్చారణ చేస్తాం.
ఓం భూర్భువస్వః హరిః శ్రీం క్లీం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో
వైపు వెళ్తాం.
ఓం బుధాయ నమః ఓం గణాధిపతయే నమః తూర్పు ఓం శుభ
రెండు నిమిషాలు పెట్టింది, కానీ రెండు నిమిషాల్లో మీ జీవితం మారిపోయింది. నిద్ర లేచారు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను విరాట్ స్థూల కారణ శరీరాలకు కలుపుకుంటూ 24 శరీరంలో ఉన్నటువంటి జడశక్తులను 16 గురువు యొక్క చేతనత్వంతో కలుపుకుంటూ సూర్యుడి యొక్క శక్తిని నాలో తిప్పుకుని ఆ సూర్యుడి యొక్క అనుగ్రహాభిషేకం వల్ల ఈ 8 దిక్కులను కూడా నేను కాపాడుకుంటూ రక్షణ పొందుతూ ఈ పృథ్వీ మీద సంచరిస్తున్నాను అని నిర్ణయం తీసుకున్నాం మనం. నిర్ణయం తీసుకున్నాక ఏం చేయాలి? ఉత్తర దిక్కుగానే తిరుగుతాం మనం. ఇప్పుడు ఇలాగే కూర్చున్నాం, ఇంటి దగ్గర మాత్రం ఉత్తర దిక్కుగా తిరిగి ద్వాదశి రాశి చక్రంలో రకరకాల కిరణాలు వస్తూ ఉంటాయి. మన జీవితం దాని మీదే ఆధారపడింది, మన గ్రహాల మీదే ఆధారపడింది. ద్వాదశ రాశుల్లో మన గ్రహాలు ఎలా ఉంటాయో అలాగా. కానీ ఇందాక మీకు చెప్పాను నేను, గురువు సర్వసమర్థుడని. మీ జాతక చక్రాన్ని మార్చేయగలడు. ఎప్పుడు మారుస్తాడో జాగ్రత్తగా మీకు చెప్పాను నేను. గురువు తప్ప నాకు ఇంకెవరు అక్కర్లేదంటే కండిషన్ అది. మీరు కనుక ఆ సమర్పణ భావంతో ఈ మేషరాశి నుంచి మీనరాశి వరకు మన శరీరంలో ఆ ద్వాదశ రాశుల నుంచి వచ్చేటటువంటి కిరణాలను గురువు ఎలా కడిగి వేయగలడో శంకరాచార్య వారు అద్భుతమైనటువంటి మంత్రాక్షరాలతో సమన్వయం చేసినటువంటి ఒక స్తోత్రం ఉంది. దాని పేరే గురుపాదుకా స్తోత్రం. మీ రాశి చక్రంలో మీ నవగ్రహాలలో ఏదైనా లోపం ఉంటే ఉండదానిగాక. ఇది మీరు రోజు చేసుకుంటూ ఉంటే నిద్ర లేవగానే 9 ఈ స్తోత్రం 12 శ్లోకాలు. ఇది మాత్రం చేసుకున్నా చాలు, మీరు ఆ ఋషుల యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు. వాళ్ళ ప్రేమ అంత గొప్పది, ఎంత సింపుల్స్. కానీ రోజు చేసుకోవాలి మీరు, అంతే కదా మరి కండిషన్. అది రోజు తింటేనే కదా బలం వచ్చేది. ఇంకా ఆ శ్లోకం మీరు చదువుతాను నేను. మేషరాశికి సంబంధించినటువంటి శ్లోకంతో మొదలై మీనరాశి వరకు వెళ్తుంది. కానీ ఇది అద్భుతమైనటువంటి ఆరోగ్యను ఇచ్చేటటువంటి మంత్రాలు. అంచేత అది ఏ పార్టీకి పనిచేస్తాయో కూడా నేను చెప్తూ ఉంటాను. తర్వాత మీకు దీని యొక్క ఫోటోస్టాట్ కాపీస్ ఇస్తారు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు. వీలైతే మీరు ఫాలో కండి, నోట్ చేసుకుంటే నోట్ చేసుకోండి. మంత్రం మొత్తగా లేకపోయినా మొదటిది దీనికి అని. మొదటి మంత్రము మేషరాశికి సంబంధించినటువంటి మంత్రము. ఈ స్తోత్రము రాసింది శంకరాచార్య గారు. ఇందాక నేను మీకు చెప్పానే అనుగ్రహ బాలమంత్రం యొక్క మొత్తము అనాలిసిస్ ఈ 12 శ్లోకాల్లోనూ వస్తుంది. మీకు మిల్లిమిల్లిగా విడమర్చి నేను చెప్పే టైం ఇవ్వాలలేదు. కానీ ఈ 12 నెలలలో ఎప్పుడో అప్పుడు ఇది కూడా మన సిలబస్లో మనం పెట్టుకుందాం. ఇవాళ మాత్రము ఉపయోగించేసుకోండి. మేషరాశికి సంబంధించినటువంటి మొదటి శ్లోకము. శిరస్సుకు సంబంధించిన ఏ బాధ లేదా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి దానికి సొల్యూషన్ మీకు తట్టకపోయినా, శిరోవేదన కలిగించేటటువంటి పరిస్థితులున్నా, నిజంగా శిరస్సుకే బాధలు ఉన్నా ఈ మంత్రం పనిచేస్తుంది. మేషరాశి శ్రీ సమంచితమ వ్యయం పరమ ప్రకాశమ గోచరం భేదవజితమ ప్రమేయమనంత మాధ్యమ కల్మషం నిర్మలం నిగమాంతమద్వయమ ప్రత్యమ బోధకం ప్రాతరే వై మానసాంతర్భావయే గురు పాదుకాం. గురువు యొక్క అనుగ్రహం వల్లే జరుగుతుంది, అది ఎప్పుడు గుర్తుంచుకోండి. మనశ్శక్తి వల్ల కాదు. రెండోది వృషభ రాశి. నోరు దవడలు ఈ పార్ట్లో ఉండేటటువంటి బాధలు ఏమైనా ఉంటే నాద బిందు కళాత్మకం దశ నాద భేద వినోదకం మంత్రరాజ విరాజితం నిజ మండలాంతర్భాసితం పంచవర్ణమఖండమద్భుతమాది కారణమచ్యుతం
ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకా.
మిథునం, కంఠానికి సంబంధించినటువంటి బాధలు.
వ్యోమవద్ బహిరంతరస్థితమక్షరం నిఖిలాత్మకం కేవలం పరిశుద్ధమేకమజన్మహి ప్రతిరూపకం బ్రహ్మతత్వ వినిశ్చయం నిరతానుమోద సుబోధకం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకాం.
కర్కాటకం, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు.
బుద్ధి రూపమ బుద్ధికం కృత ఏక కూట నివాసినం నిశ్చలం నిరత ప్రకాశక నిర్మలం నిజ మూలకం పశ్చిమాంతర ఖేలనం నిజ శుద్ధ సంయమి గోచరం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకాం.
సింహరాశి, బీపీ, హార్ట్ ట్రబుల్స్.
హృద్గతం విమలం మనోజ్ఞ విభాసితం పరమాణుకం నీలమధ్య సునీల సన్నిభమాది బిందు నిజాంశుకం సూక్ష్మకర్ణిక మధ్యమస్థిత విద్యుదాది విభాసితం ప్రాతరే వై మానసాంతర్భావయేద్గురుపాదుకాం.
కన్యారాశి, లివర్, స్ప్లీన్, స్టమక్ డిజార్డర్స్.
పంచ పంచ ఋషిక దేహ మనశ్చతుష్క పరస్పరం పంచభూత సకామ శక్త సమీర శబ్ద ముఖేతరం పంచకోశ గుణ ప్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకా.
తులారాశి, ఇంటెస్టైన్స్, బొడ్డు, కిడ్నీస్, ఎనీ ట్రబుల్స్, దానికి సంబంధించినటువంటి ఏ బాధనైనా సరే.
పంచముద్ర సులక్ష్య ధర్మ భాత్ర మాత్ర నిరూపణం విద్యురాభిధగద్భగిత సుచ వినోద వివర్ధనం చిన్ముఖాంతర వర్తినం విలసద్ విలాసమమాయికం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకాం.
వృశ్చికం, మమావయాలు, అమృతత్వ ప్రాప్తికి.
పంచవర్ణ సుచ విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్ర సూర్య చిదగ్ని మండల మండితం ఘన చిన్మయం చిక్కడా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకా.
ధనస్సు, ఊరులు, తొడల్లో ఉండేటువంటి ఏ వ్యాధులైనా ముఖ్యంగా సయాటిక, ఇది కొంచెం పెద్దవాళ్ళల్లో ఇది చాలా కామన్. ఇది ఒకవైపు పీకుతో ఉంటుంది, కుడివైపునైనా ఎడమవైపునైనా చాలా బాగా పనిచేస్తుంది. ఇది
హంసచారమ ఖండనాదమనేకవర్ణమ రూపకం శబ్దజాలమయం చరాచర జంతు దేహ నివాసినం చక్రరాజమనాహకోద్భవమేకవర్ణమ తత్పరం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకా.
మకరం, పిక్కలు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా పిక్కల్లో చాలా నొప్పులు వస్తాయి. డయాబెటీస్ కూడా ఇది చాలా బాగా కనిపిస్తుంది.
జన్మ కామ విలీన కర్ణ హేతుభూతమభూతుకం జన్మ కామ నివారకం రుచిపూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకా.
యాంకిల్స్, టెండన్స్, ఈ పార్క్ జలకండవే మడవలు.
తత్త కాంచన దీప్యమాన మహాను మాత్రమ రూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమస్థిత విద్యుదాది విభాషితం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకా.
మీనరాశి, పాదాలు.
స్థూల సూక్ష్మ సకారణాంతర ఖేలనం పరిపాలనం విశ్వ తేజస ప్రాజ్ఞ చేతస మంతరాత్మ నిజాంశుకం సర్వకారణమేశ్వరం నితలాంతరాళ విహారకం ప్రాతరే వై మానసాంతర్భావయేద్దురుపాదుకాం. ప్రాతరే మహిమాన సాంత భావే గురు పాదుకా ప్రాతరే మహిమాన సాంత భావే గురు పాదుకా
ఈ చిన్న 5 నిమిషాలు నిద్ర లేవగానే చేసే కార్యక్రమం వల్ల ముందు మీరు గ్రహాల దోషాల నుంచి బయటపడతారు, గురువు యొక్క అనుగ్రహానికి లొంగుతారు. మీరు కండిషన్ అది, గురువు పాదుకులకి సమర్పణ చేసుకోండి. మీరు ఈ సమర్పణ లేకుండా నా ఈ కోరిక తీరితే చాలు అనుకుంటే గురువు సర్వజ్ఞుడు, మీ నటన పట్టేస్తాడు. చేస్తే పూర్తిగా సమర్పణ చేయండి, చేస్తే అనుగ్రహం ఖచ్చితంగా వస్తుంది. రాని వాళ్ళు ఒక్కళ్ళు చూపించలేరు మీరు ప్రపంచంలో. గురువు అనుగ్రహం వల్ల మ్యాజిక్లు జరగని జీవితం నాకు ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు. కానీ ఆ మ్యాజిక్ జరగటానికి బేసిస్ ఇందాక నేను చెప్పాను కదా, గురువుని మోసం చేయకండి. మీ కోరికల కోసం గురువు దగ్గరికి వెళ్ళకండి, గురువు అనుగ్రహం కోసం వెళ్ళండి. తమాషా ఏంటంటే గురువు అనుగ్రహం వల్ల అన్నీ జరుగుతాయి. ఈ కార్యక్రమం అయిన తర్వాత ప్రాణాయామం ఉంది, మీకు అర్థమవుతుంది కదా ఎంత ఎందుకు చెప్తున్నాను. ఈ 12 నెలల కోర్సు లాగా చెప్పి సకల సమర్థ సద్గురువాణి విశ్వవిద్యాలయం పేరిట మీరు ఏ గురువు శిష్యులైనా అభ్యంతరమే. మనకి ప్రకృతితో పిండాండ బ్రహ్మాండ సమన్వయం చేసుకుని మీరు కూడా గురువు అనుగ్రహానికి పాత్రులై మీరు కూడా గురువులుగా మారాలి. కోరికది ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివిన వాడు వాడు వచ్చిన పక్కనే రేపు ఉద్యోగంలో కూర్చుంటాడు.